నిర్గమ కాండము 34వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. నిర్గమ కాండము 34వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపించు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని, ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి కుమారుల కుమారుల మీదకి రప్పించినని ప్రకటించాను. ప్రార్థన చేసుకుందాం. తల్లి వచ్చండి, పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపైన దేవ, దయగల రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీరు మా జీవితంలో చేసిన ప్రతి మేలుక మీకు వందనాలు. గత నెల సెప్టెంబర్ మాసం అంతా మీ కృపలో ఆత్మీయంగా కొనసాగడానికి మీరు మమ్మల్ని నడిపించి భద్రపరిచినందుకై మీకు వందనాలు. నూతన మాసము అక్టోబర్ మాసంలోకి మమ్మల్ని నడిపించినందుకు ప్రభు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా, మహిమపరుస్తూ ఉన్నా. 9 నెలల పాటు పరిచర్యలో ఎంతగానో సహాయం చేశారు. మరొక 3 నెలలు మా ముందుండగా ప్రభు మీ రాజ్య విస్తరణలో మీ పరిచర్యలో మీరు ఆశించిన ఫలాలు ఫలించటంలో మా అందరికీ మీరు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నా. ప్రత్యేకించి బుధవారం బైబిల్ స్టడీని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు మారుస్తూ మీ మంచితనం అంతటిని కనపరుస్తూ మీ పేర్లను అధ్యయనం చేయడానికి, మీ స్వభావాన్ని అధ్యయనం చేసి అర్థం చేసుకోవడానికి, మాలో ప్రభు అసగుణాలు కలిగి ఉండడానికి మీరు మాకు నేర్పిస్తున్న పాఠాన్ని బట్టి మీకు వందనాలు. మరొకసారి మీ వాక్యం కొరకు ఆశతో నీ వైపు చూస్తూ వచ్చిన వారందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నా. రావలసిన వారి మీద కనికరపడమని వారిని నడిపించమని వేడుకుంటూ, నడిపిస్తూ ఉన్న ప్రకాశం సహవాస సభ్యుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మధ్యాహ్నం స్త్రీల ఐక్య ఆరాధనలో కూడా మీ సన్నిధిని కోరుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికి మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో యువలేఖాలకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం దేవుని కొన్ని లక్షణాల మీద అధ్యయనం చేస్తా ఉన్నాం. అందులో భాగంగా గత వారం మనం ధ్యానం చేసిన అంశం గాడ్ ఈజ్ గుడ్, దేవుడు దయగలిగిన వాడు అన్న అంశాన్ని ధ్యానం చేస్తాం. దేవుడు దయగలవాడు అన్నమాట ఆయన మంచివాడు, ఉపకారి, ఆ విషయాలన్నీ ప్రస్తావిస్తూ ధ్యానం చేస్తూ వచ్చాం. ఆ మాటలు ఇక్కడ కూడా రాయబడ్డాయి. 34వ అధ్యాయంలో ఆ మాటలు కూడా ఉన్నాయి. 34వ అధ్యాయము మనం చదివిన 6వ వచనంలో కూడా 2వ మాట, యెహోవా కనికరము దయ దయగలిగిన వాడు అన్న మాటలు మనం ధ్యానం చేస్తాం. క్రియేషన్ చూసినప్పుడు ఆయన చాలా మంచిదిగా చేశాడు. ఇస్రాయేల్ ప్రజలను ఆయన తన మంచితనం అంతటిని కనపరిచి ఐగుప్తులో నుంచి విడిపించి అరణ్యంలో పోషించి నడిపించాడు. మనం దేవుడి మంచితనాన్ని సృష్టిలోను ప్రజలను రక్షించడంలోను మనం చూడగలుగుతున్నామని ధ్యానం చేస్తూ వచ్చాం. ఆయన మంచితనం మారిపోదు, అన్చేంజింగ్ గుడ్నెస్. ఆయన మంచితనం కొందరికే పరిమితం కాదు, అందరికీ మంచితనాన్ని చూపించేవాడు. నీతిమంతులు అనీతిమంతుల మీద కూడా తన మంచి వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. యూనివర్సల్ గుడ్నెస్. అట్లాగే మనం ధ్యానం చేస్తూ చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఈరోజు దేవుని గుణలక్షణాల్లో భాగంగా మనం ధ్యానం చేస్తున్న క్యారెక్టర్, గాడ్ ఈజ్ మెర్సిఫుల్. దేవుడు కరుణా సంపన్నుడు లేదా కనికర సంపన్నుడు అనే వాక్యం మాట్లాడుతూ ఉంది. గాడ్ ఈజ్ మెర్సిఫుల్. చదివిన లేఖన భాగం నిర్గమకాండము 34వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో ఆ పదాలు మీరు అండర్లైన్ చేసుకుంటే ధ్యానానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అతని ఎదుట యెహోవా మోషేతో మాట్లాడుతున్న మాటలు దాటి వెళ్తూ, యెహోవా కనికరం గలవాడు. మొదటి మాట కనికరం గలవాడు అన్న మాట రాయబడింది. దయ, దీర్ఘశాంతము, తర్వాత మాట కూడా అండర్లైన్ చేద్దాం. విస్తారమైన కృప గలవాడు, కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, కనికరము కృప. తర్వాత 7వ వచనంలో ఆయన 1000,000 మందికి కృప చూపించేవాడు. దోషమును, అపరాధమును, పాపమును క్షమించేవాడు అన్న మాటలు తాయిపడ్డాయి. ఇక్కడే 4 పదాలు ఆయన మెర్సీని జ్ఞాపకం చేసే 4 పదాలు. యెహోవా కనికరం గలవాడు, విస్తారమైన కృప గలవాడు, 1000,000 మందికి కృప చూపించేవాడు, పాపిని క్షమించేవాడు అన్న పదాల దగ్గర మనం దేవుని నేచర్, ఆయన మెర్సిఫుల్, కనికర సంపన్నుడు, కృపామయుడు అనే లేఖనాల్లో మనం చూడగలుగుతా ఉన్నాం. దీని అర్థం ఏంటంటే, వాస్తవానికి పరిశుద్ధుడు, ఆయన సత్యస్వరూపి, పాపాన్ని చూడలేని పరిశుద్ధ కనులు కలిగిన వాడు. పరిశుద్ధత, సత్యము, న్యాయాధిపతి అన్న మాటల దగ్గర ఖచ్చితంగా కాటాలో తోస్తాడు, తీర్పు తీరుస్తాడు, శిక్ష విధిస్తాడు. ఆ మాటలు బైబిల్లో కనబడుతున్నాయి. అలాగే ఆయన మంచితనం దగ్గర, కనికరం దగ్గర, కృప దగ్గర కూడా అంత శిక్షించాల్సిన దేవుడు ఆగుతున్నాడు, దీర్ఘశాంతం చూపిస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. చాలాసార్లు ఇది అనిపిస్తుంది, వస్తానన్నాడు ఎందుకు రావట్లేదు, పాపం పెట్టరేగిపోతా ఉంటే ఎందుకు ఆయన ఓర్చుకుంటున్నాడు, సహిస్తున్నాడు, లోకం చెడిపోతా ఉంటే ఎందుకు లోకాన్ని కడిగేయట్లేదు అని మనం మాట్లాడుకోవచ్చు. కాక సమాధానం ఏంటంటే, బికాస్ గాడ్ ఈజ్ మెర్సిఫుల్, ఆయన కనికర సంపన్నుడు. ఆ క్యారెక్టర్ మనం చూస్తూ ఉన్నాం, విస్తారమైన కృప కలిగిన వాడు అన్న పదాలు రాయబడ్డాయి ఇక్కడ నిర్గమ 34:6లో. విస్తారమైన కృప కలిగిన వాడు 7వ వచనంలో 1000,000 మందికి కృప చూపేవాడు. ఏదో ఒకరో ఇద్దరు కాదు, చాలా మందిని ఆయన క్షమించేవాడిగా, కృప చూపించేవాడిగా లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి కొన్ని మాటలు ఇంకా ఆయన స్వభావం ఏంటో, భక్తులకు ఎలా అర్థమయ్యాడో మనకు అర్థమైతే మనం కూడా అలా ఉండడానికి ట్రై చేస్తాం, అలా ఉండాలి అని మనకు కూడా గ్రహింపు వస్తుంది. కీర్తన గ్రంథము 103వ కీర్తన 8-11వచనం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపాసమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేవాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. మన పాపమును బట్టి మనకి ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. ఈ మాట ఎంత గంభీరంగా ఉందో, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. తడు దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు. 8వ వచనం, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు అన్న మాటలో దావీదు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దావీదు జ్ఞాపకం చేసుకుంటూ ఆ కొనియాడుతున్నాడు అన్న మాట దగ్గర వాస్తవానికి దావీదు దేవునికి నచ్చినట్టుగా జీవించిన వాడైనప్పటికీ ఎప్పటికీ మనం దావీదులు ఏమైనా పాపం ఉందా అని జ్ఞాపకం రాగానే ఆయన చేసిన పాపం గుర్తుకొస్తుంది. ఒక మర్డర్ చేశాడు, ఒక రేప్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. దేవుడు ఏం చేయగలడు? ఏమైనా చేయగలడంటే అట్లాగే ఆయన చేసినట్టుగానే ఆయన చేయగలడు, చేశాడు కూడా. నువ్వు పక్కోడు భార్యతో ఇలా చేశావు కాబట్టి, నువ్వు రహస్యమంది చేశావు కాబట్టి, రాత్రిపూట చేశావు కాబట్టి పగటి అంది నీ భార్య అంతా వేరేవాడిలాగే చేస్తాడు అన్నాడు కూడా ఎందుకంటే ఆయన సరిగ్గా ఇస్తాడు, వడ్డీతో సహా ఇచ్చేస్తాడు, కనిపిస్తాడు. కానీ వెంటనే చేశాడా? లేదు, సంవత్సర కాలం పాటు చూశాడు ఏమైనా ఈ మనిషికి గ్రహింపు వస్తుందేమో అని. సంవత్సర కాలం అయిపోయిన తర్వాత పిల్లడు కూడా పుట్టిన వరకు కూడా గ్రహింపు రాని వాడిగా ఉంటే ఇక నాతాన నువ్వు వెళ్ళి కాస్త జ్ఞాపకం చే అని వెళ్ళి నాతాను పంపించి ఈ మాటలు చెప్పించాడు. ఎందుకు 1 ఇయర్ వెయిట్ చేశాడు? బికాస్ గాడ్ ఈజ్ మెర్సిఫుల్. అవకాశం ఇస్తాడు, కనికరం చూపుతాడు. అలాగని చెప్పి దావీదును చంపేశాడా? లేదు, చంపలా. దావీదు అయ్యా నన్ను దయతో క్షమించు అన్నాడు, క్షమించాడు. శిక్షించలేదా? శిక్షించాడు. అది మనం, అందుకే దేవుడు కృప కలిగిన వాడు, దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు, దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు. ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనుకోవడానికి లేదు, ఎందుకంటే గాడ్ ఈజ్ రైచియస్, గాడ్ ఈజ్ హోలీ, గాడ్ ఈజ్ హోలీ, పరిశుద్ధుడు. ఆయన నీతి కలిగిన వాడు, ఆయన నీతిమంతుడు ఆయన. కాబట్టి మనం ఈ క్యారెక్టర్స్ చదువుతా ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్స్ వెళ్ళొద్దు. గాడ్ ఈజ్ లవ్ అంటే అబ్బా దేవుడు ఎంతో ప్రేమిస్తాడు. మరి వాట్ అబౌట్ గాడ్స్ ర్యాత్, దేవుని ఉగ్రత విషయం ఏంటి? పరలోకం అద్భుతంగా ఉంటుంది, మరి నరకం సంగతి ఏంటి? ప్రేమ అద్భుతంగా ఉంటుంది, దేవుని రౌద్రం ఉగ్రత దహించు అగ్ని అన్న క్యారెక్టర్ సంగతి ఏంటి? గాడ్ ఈజ్ సో మెర్సిఫుల్, భలే ఉంటుంది ఆ క్యారెక్టర్, చాలా కనికరం చూపిస్తాడు. అందుకోసం ఒక్కొక్క క్యారెక్టర్ మనకి ఏం చెప్తుంది అంటే, మనకి కొంత ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అన్నది అర్థం కావడానికి హెల్ప్ అవుతుంది. తప్పకుండా మనం నచ్చినవి తీసుకుందాం, నచ్చినవద్దు, ప్రేమ బాగుంది, కోపం బాగోలేదు, మెర్సి బాగుంది, రాత్ బాగోలేదు, నేను కొన్ని తీసుకుంటాను, కొన్ని తీసుకోలేను, కుదరదు. గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. ఆయన సంపూర్ణుడు. అన్నీ ఆయనలో ఇముడు ఉన్నాయి. మాట్లాడాల్సి వస్తే నేను ఎలా అంటాను? కొత్త వాళ్ళకి చాలా సహనంతో చెప్తాడు తెలియదుగా, కానీ సీనియర్స్ కి అంత సహనంతో చెప్పడు. ఏమి నీకు తెలియదా అని అడుగుతాడు. మోషేకి బాగా తెలుసు దేవుడు అంటే ఏంటో. కొండ మీద 40 దినాలు ముఖాముఖిగా చూశాడు, స్నేహితునితో మాట్లాడినట్లుగా మోషేతో మాట్లాడాడు. ఒకసారి తప్పు చేశాడు, నువ్వు బండను కొట్టు అన్నాడు, బండతో మాట్లాడు అన్నాడు. ఈ నెల కొట్టాడు, పైగా నోరుజారాడు కూడా. మేము మీకోసం నీళ్ళు రప్పించాలన్నాడు. ఆయన కదా నీళ్ళు రప్పించేది, ఈయన కాదు కదా అన్నాడు. మేము రప్పించాలా అన్నాడు, తిట్టాడు కూడా వాళ్ళని. దేవుడు కనికర సంపన్నుడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, విస్తారమైన కృప చూపించేవాడు, దయాదాక్షిణ్య పూర్ణుడు. అదేమి ఆడికి అనబడవు. ఏమన్నాడు, నువ్వు కణాల్లో అడుగు పెట్టవు అన్నాడు. అదేంటి ప్రభువా అంటే, నీకు తెలుసుగా నువ్వు నన్ను ముఖాముఖిగా చూసావుగా, పైగా ఈ మాటలు ఆయనతోటే మాట్లాడుతున్నాడు. దీర్ఘముఖాండం 34:6 యహోవా కనికరం, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపా సత్యాలు గలవాడైన యహోవా. నువ్వు ఇస్రాయేల్ ప్రజలు ఇన్నిసార్లు తప్పు చేస్తా ఉన్నావు, ఓర్చుకుంటున్నావు, నా విషయంలో ఎందుకు ఓర్చుకోవు అనలేకపోయాడు. తెలుసు కదా, నువ్వు సీనియర్ కదా, నీకు బాగా తెలుసు కదా. నేను ఏం చెప్తున్నానంటే, జకరియా మరియ సందర్భం కూడా అదే. జకరియా యాజకుడు ఆలయంలో పరిచర్ చేస్తున్నాడు, దేవదూత వచ్చాడు, జకరియా నీ భార్య కుమారుని కంటుంది. జకరియా అన్నాడు, అబ్బే అలా జరగదే, ఆమెకి ఈవెన్ స్త్రీ ధర్మం కూడా ఆగిపోయింది కదా అన్నాడు. ఓరిని, యాజకత్వం చేస్తున్నావు, నీకు విశ్వాసమే లేదా, నువ్వు నీ కొడుకు కంటాదు నీ భార్య, నువ్వు మాత్రం మూగుడు అయిపోతావు అన్నాడు. అదేంటిది, నువ్వు సీనియర్వి, నువ్వు సీనియర్వి, నువ్వు నమ్మకపోతే ఎట్లా, దేవుడికి అలాగే ఉంటుంది. మరియ దగ్గరికి వచ్చాడు, అమ్మా నువ్వు గర్భవతి అవుతావు, కుమారుడికి అంటావు. అది ఎలా జరుగుతుందండి, నేను వివాహం కాని స్త్రీని కదా. అప్పుడు ఎంత ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఎలిజబెత్ కూడా గర్భవతి అయింది. ముసలావిడికి పిల్లలు పుట్టిస్తున్నప్పుడు కన్యకు నీకెందుకు పుట్టించాడు, యహోవా కసాతిని ఏదైనా గలదా చెప్పాడు. అమ్మాయి కొత్త అమ్మాయి కాబట్టి, చిన్నపిల్ల కాబట్టి అర్థం అవడానికి చెప్పాడు. జకరియాకి చెప్పలా, నువ్వు సీనియర్ కదా, నువ్వు సీనియర్ కదా, నువ్వు నమ్మాలి కదా, నువ్వెందుకు నమ్మవు అన్నాడు. అందుకోసం కొంచెం ఈ క్యారెక్టర్ కనికరము, కృప, మెర్సీ అన్న క్యారెక్టర్ జ్ఞాపకం చేయబడుతున్నప్పుడు, ఓహో అలాగైతే నేనేమైనా చేయొచ్చుగాక, నేను ఎలాగైనా ఉండొచ్చుగాక, నేను దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవచ్చుగాక అనుకోకుండా, ఆయన కనికరం మనం మిస్యూజ్ చేయకుండా అధ్యయనం చేయడానికి ట్రై చేద్దాం. కాబట్టి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు, బా నీ కృప ఎంత గొప్పదంటే 103:11 అంటాడు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది అన్నాడు. దేవుని కృప చాలా ఉన్నతంగా ఉంది అన్నాడు. బాగుంది, ఈ మాటలు కూడా చాలా బాగుంది. మీకా గ్రంథం 7:18 మీకా గ్రంథం 7:18 తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమే వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా, ఆయన కనికరం చూపుడు ఎందు సంతోషించువాడు గనక నిరంతరము కోపముంచడు, ఆయన మరలా మన ఎందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతు. బాగుంది, 18:19 కూడా ఇస్రాయేల్ ప్రజల కోసం మాట్లాడుతూ, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన వాడు ఎవరున్నారు, నువ్వు క్షమించే దేవుడు అని మాట్లాడుతున్నాడు. ఎందుకు ఎందుకు తర్వాత మాట మాట్లాడతాడు, ఆయన కనికరం చూపుట యందు సంతోషించేవాడు. అవును అవును, ఆయన కనికరము చాలాసార్లు మనకి అవకాశం ఇస్తుంది, క్షమాపణ ఇస్తుంది. దుష్టుడు చాలాసార్లు మనతో చెప్పే మాయ మాటలు ఏంటంటే, ఆయన పరిశుద్ధుడు, నువ్వు పాపం చేశావు, ఇక నీ ముఖం ఆయన చూడ్డు, నువ్వు ఆయన నీ ముఖాన్ని ఆయనకు చూపించకూడదు కూడా, నువ్వు తప్పు చేశావు అని మాట్లాడతాడు. ఆయన మెర్సిఫుల్గా ఆయన దోషాలను క్షమించేవాడు. అంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. మొదటి యోహాను పత్రిక 7-9 అంటాడు, మనం కడగబడ్డాం, కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడ్డాం, మనం తిరిగి మరలా పాపపు లోకంలోకి వచ్చాం. పాపపు లోకంలోనే ఉండాలి, కాబట్టి పాపం మరలా దాడి చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరేం చేయొచ్చు, ఒప్పుకోండి, ఆయన రక్తం ప్రతి పాపము నుంచి మిమ్మల్ని కడుగును. హృదయాన్ని గాయపరచుకోవద్దు, హృదయాన్ని కఠినపరచుకోవద్దు, నోరు మూసుకొని అక్కడే ఆగిపోవద్దు, నేను పాపిని అనుకోవద్దు. లార్డ్ హావ్ మెర్సీ అపాన్ మీ, అయా నా మీద కనికరపడు, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను. ఓ ఎంత త్వరగా రిలీఫ్ వస్తుందో, ఆయన రక్తం ప్రతి పాపమును కడుగును, ప్రతి పాపిని శుద్ధి చేయను. బుద్ధిపూర్వకమైన పాపం కోసం నేను మాట్లాడడం లేదు, అలవాటుగా చేసే పాపం కోసం మాట్లాడడం లేదు, కానీ శోధనకు లొంగి పాపంలో పడ్డప్పుడు ఆయన కృపాసనాన్ని ఆశ్రయించే కాడ ఆలోచన చేయొద్దు. మనం అందరం పర్ఫెక్ట్ అంటే కాదు, పర్ఫెక్ట్ గా ఉండడానికి ట్రై చేస్తున్నాం. మరి మిస్టేకులు జరగవంటే జరుగుతాయి. మరి పరిష్కారం ఏంటంటే, గాడ్ ఈజ్ మెర్సిఫుల్, ఆయన అవకాశం ఇస్తాడు. పాత నిబంధన గ్రంథంలో మనం దావీదు సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన అంటాడు 51వ కీర్తన మొదటి వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, దేవ నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమాలు తుడిచివేయుము. ఎంత నిస్సిగ్గుగా రాస్తాడు, నేను పాపం చేశాను, నా పాపం నాకు కనబడుతుంది. 3, నా అతిక్రమాలు నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నేను పాపిని అని మాట్లాడుతూ మొదటి వచనం అంటాడు, నీ కృప చొప్పు నన్ను కరుణించుము, హావ్ మెర్సీ అపాన్ మీ, అవును ప్రభువా నా మీద కనికరపడు. మనం ధైర్యంగా చెప్పగలం, దావీదు ఇంకొక పాపం చేయలేదు, దావీదు మరలా ఆ పాపంలో కనిపించలేదు. ఆ ఉరియా భార్య అయిన బెత్షెబా విషయంలో తప్ప దావీదు ఇంకెప్పుడు పడిపోలేదు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఆ ఒక్క విషయంలో తప్ప అన్నాడు. ఆ ఒక్క విషయం ఒక ఆయన ఎలా అన్నాడు, దావీదు ఎలాగా ఒక తప్పు చేశాడో నేను కూడా అలాగే ఈ తప్పు చేశాను అన్నాడు. బాగుంది చెప్పుకోవడానికి, దావీదుని క్షమించాడు. అలాగే మనం కూడా అంత సులువుగా క్షమాపణ వస్తుంది అని అనుకొని కావాలని పాపం చేస్తామని చెప్పి ఆయన్ని చెంపలు వాయించి గుంజీలు తీయించి గట్టిగా తొడపాసం పెట్టి బేర్ 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 అని అరిపించి ఆ తర్వాత సరేలరా అని వదిలేశాడు. కాబట్టి కృప అనగానే ఇట్లా తప్పు చేసి అట్లా దేవుడి దగ్గరకు వచ్చి అయ్యా సారీ అని చెప్పేది కాదు. ఆయన సారీ కాదు, అసలు చేయడానికి వీలు లేదు. చేసాపో ఖచ్చితంగా. అందుకే దాని ఆకోబడ్డ రక్తం కారణంతగా పాపంతో పోరాడాలి. పాప నిబంధన గ్రంథంలో దావీదు జీవితం, దేవుడి కృప ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి మనకి ఉదాహరణగా మనం చూస్తున్నాం. అట్లాగే ఇశ్రాయేలు జీవితం నెహెమ్యా గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము 31వ వచనం. అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనం చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. శ్రమగా నీవు కృపా కనికరములు గల దేవుడివై ఉన్నావు. నీవు కృపా కనికరం గల దేవుడివై ఉన్నావు. వాళ్ళు మర్చిపోలేదు, వాళ్ళు వదిలేయలేదు అన్నాడు. అంటే అర్థమేంటి? చదవండి కింద వాక్యం ఏమంటాడు, పై వాక్యం ఏమంటాడు. పై వాక్యం 30 చదివితే అర్థమవుతుంది. నువ్వు అనేక సంవత్సరాలు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మ చేత వారి మీద సాక్ష్యం పలికించింది గాని వారు వినకపోయేది కాగా, నువ్వు ఆయా దేశాల్లో ఉన్న జనుల చేతికి వారిని అప్పగించితివి. 31 నీవు కృపా కనికరాలు గల దేవుడు అన్నాడు. అంటే వాళ్ళని శత్రువుల చేతికి అప్పగించలేదా? అప్పగించాడు, అప్పగించాడు. భిక్కారులు అయిపోయారు, దేశదిమ్మరులు అయిపోయారు, అడ్రస్ గల్లంటే అయిపోయింది, ప్రాణాలు చేత పట్టుకుని పారిపోయారు. నెబుకద్నెజర్ రాజుకి అప్పగించేశాడు, అశ్షూరు రాజ్యానికి అప్పగించేశాడు. ఎంత పతనావస్థకి వెళ్ళిపోయారు, యెరూషలేము దేవాలయాన్ని అప్పగించేశాడు, యూదా ప్రజలను అప్పగించేశాడు, శత్రువులకు అప్పగించేశాడు ఆయన. అదేంటి? అదంతే దేవుడు కృప. దేవుడిని ఆ రాయబడ మాట్లాడి 31 కృపా కనికరాలు గల దేవుడు అంటే పని చేయుడు అని కాదు. పని చేస్తాడు కానీ చంపేయుడు, మనసు కఠినపరచుకోడు, ఇక నీ ముఖం నాకు చూపించొద్దు అనడు, తిరిగి కనికరపడతాడు. వారు శత్రు రాజ్యాల్లోకి చెదరిపోయిన తర్వాత ఇక్కడ నెహెమ్యా జ్ఞాపకం చేస్తున్నాడు, అయ్యా నువ్వు కనికరం కలిగినాడు కదా, కాబట్టి ఒకసారి పితృతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని ఇదిగో వాళ్ళ పాపాన్ని నేను ఒప్పుకుంటున్నా. దానియేలు కూడా అలాగే ప్రార్థన చేశాడు, అయ్యా మా పితరులు బుద్ధి తక్కువే గడ్డి తిన్నారు, నేను ఒప్పుకుంటున్నాను వాళ్ళ పాపాలు. వాళ్ళు చెరలో పంపించేసావు, 70 అయిపోయింది, ఇర్మియాతో చెప్పాగా విడిపిస్తానని, నువ్వు కనికరం కాని దేవుడు కదా, విడిపించు విడిపించు. అదే ప్రార్థన నెహెమ్యా చేస్తాను. 32 చేసిన నిబంధనను నిలుపుచు కృపచూపునట్టి మహాపరాక్రమశాలియు భయంకరుడు మా దేవా, అసురు రాజుల దినములు మొదలుకొని ఈ దినముల వరకు మా మీదకి, మా రాజుల మీదకి, ప్రధానుల మీదకి, మా పితరుల మీదకి, నీ జనులందరి మీదకి వచ్చిన శ్రమ ఎంతయు నీ దృష్టికి అల్పముగా ఉండకుండునుగాక. మా మీదకి వచ్చిన శ్రమలన్నింటినీ చూడగా నువ్వు న్యాయస్థుడివే, నువ్వు సత్యముగానే ప్రవర్తించేదివి కాని మేము దుర్మార్గులమైతిని, మేము దుర్గమార్గులమైతిని. ఆయన చాలా నష్టపోయారు కదా, ఇక చాలు ప్రభువా అని అడుగుతున్నాడు, ఇక చాలు కనికరం చూపించు. 31 నిజముగా నువ్వు కృపా కనికరము గల దేవుడు అయి ఉన్నావు. కాబట్టి కృప అంటే క్షమాపణిస్తాడు, కృప అంటే తిరిగి చేర్చుకుంటాడు. ఆ మాటలు మనకు కనబడతా ఉందా? మిగతా క్యారెక్టర్స్ ని మనం ఓవర్లుక్ చేయడానికి వీల్లేదు. ఆయన కోపాన్ని, ఆయన రౌద్రాన్ని, ఆయన న్యాయాన్ని, ఆయన పరిశుద్ధతను మనం ఓవర్లుక్ చేయడానికి వీల్లేదు. కాబట్టి దావీదు జీవితంలో చంపలు వాయించి చెవులు మూసి ఆ తర్వాత నువ్వు ఒకరిని చంపావు, 3 చావులు చూడాల్సి వచ్చింది ఆ ఇంట్లో, 3 చావులు చూడాల్సి వచ్చింది దావీదు. ఇక ఆయన అంటాడు, నా పరుపు కన్నీళ్లలో తేలిపోతుంది అన్నాడు అంటాడు. ఆయన శిక్షిస్తాడు మనం నాశనం అవ్వాలని కాదు, మనం గుణపరచబడాలని. మళ్ళా ఆయన అయ్యా నాకు బుద్ధి వచ్చింది, ఒప్పేసుకుంటున్నాను, ఇక జాలు అనగానే చేర్చేసుకుంటాడు. కృప కనికరాలు కలిగే దేవుడు. ఇస్రాయేల్ జీవితంలో అది చూస్తున్నాం, దావీదు విషయంలో కూడా ఆ క్యారెక్టర్ మనం చూస్తున్నాం. కొత్త నిబంధన గ్రంథంలో దేవుని కృప మనం ఎలా కనబడుతుంది అంటే, యేసయ్యను భూమి మీదకి పంపించాడు. అదేంటది యేసయ్యను భూమి మీదకి పంపించడం? ఏంటి దేవుని కృప? మనం తప్పు చేయడం ఏంటి? ఆయన పెనాల్టీ కట్టడం ఏంటి? మనం తప్పు చేయడం ఏంటి? ఆయన సిలువ ఎక్కడం ఏంటి, మనం తప్పు చేయడం ఏంటి, ఆయన పాపముగా చేయబడడం ఏంటి? దేవుడు కృప. అవును గాని దేవుడు కృప యేసుక్రీస్తు ప్రభుని పంపించాడు. మరి యేసుక్రీస్తు ప్రభుని ఏం చేశాడు? మనల్ని సిలువేయాల్సింది ఆయన సిలువేశాడు. మన వీపు చేల్చాలి ఆయన వీపు చేల్చాడు. మనల్ని మేకులు వేసుకొట్టాలి ఆయన మేకులతో కొట్టారు. మనల్ని ఎండగెత్తాలి ఏలగెత్తాలి ఆయన ఎండగెత్తాడు ఆయన ఏలగెత్తాడు. దేవుని కృప మనకి, దేవుని న్యాయం యేసుక్రీస్తు ప్రభుకి. అక్కడ కూడా నిజంగా దేవుని వాత్సల్యము, దేవుని కృప యేసుక్రీస్తు ప్రభుని భూమి మీదకి పంపించడంలో చూస్తాము. అలాగే చెప్పి మిగతా విషయాలు ఆయన జస్టిఫికేషన్, ఆయన శిక్షించిన విధానం దగ్గర మనం అర్థం చేసుకుంటాం. దాన్నే ఇలా అన్నాడు లూకాసు వార్త మొదటి అధ్యాయము 79వ వచనం. లూకాసు వార్త మొదటి అధ్యాయము 76-79 వచనాల్లో చివరి మాటలు చదువుతామన్నా. మొదటి మాటలే, మరియు ఓ శిశువ నువ్వు సర్వోన్నతిని ప్రవక్త అనబడదు, మన దేవుని మహావాత్సల్యాన్ని బట్టి వారి పాపమును క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు కిందకు వచ్చేసరికి ఆ మాట అంటాడు. ఆయన మార్గమును సిద్ధపరచుటకై నీవు ప్రభువులకు ముందుగా నడుతువు, మన పాదములకు సమాధాన మార్గములకు నడిపించినట్లు చీకట్లోను మరణఛాయలో కూర్చుండే వారికి వెలుగుచ్చుటకై ఆ మహావాత్సల్యాన్ని బట్టి పైనుండి మనకు ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. కాబట్టి తన మహావాత్సల్యము ఆ అరుణోదయం, నీతి సూర్యుడు భూమి మీద ఉదయించడం, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాక, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాక. అక్కడ యేసయ్యని భూమి మీదకి పంపించడం, పరిశుద్ధాత్మ దేవుని భూమి మీదకి పంపించడం, అపోస్తుని సర్వలోకానికి పంపించడం, అక్కడ మనం దేవుడి కృపను జ్ఞాపకం చేసుకుంటాం. అట్లాగే యేసుక్రీస్తు ప్రభు పొందిన శ్రమలు, ఆయన న్యాయ తీర్పును జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంలో దేవుని కృప, యేసుక్రీస్తు ప్రభు జననంలో మన మీద చూపించిన కృప కనబడతా ఉంది, మన పట్ల చూపించిన కృప కనబడతా ఉంది. ఆయన ఇలా అన్నాడు, దేవుని క్యారెక్టర్ మనకు అర్థం చేయించడానికి మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక సన్నివేశం రాయబడింది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 23-27 వచనాల్లో ఇలా రాస్తాడు. 23-27 వచనాల్లో ఇలా రాస్తాడు. 18వ అధ్యాయం 23 చదువుతా ఉన్నా. కావున పరలోక రాజ్యం తన దాసుడి యొద్ద లెక్క చూచుకొని కోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఒకడు అతని వద్దకు తేబడను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఎమ్యూలు ఎనిమిదిన వాని యజమానుడు వాని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవనని ఆజ్ఞాపించాను. ఎంత కఠినంగా ఉంది కదా, అప్పు కట్టాలి, కట్టకపోతే ఏం చేయాలి, భార్య పిల్లల్ని ఆస్తులు అమ్ముకో అన్నాడు. వెంటనే 26 వచ్చిన కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలు పడి మొక్కి నా ఎడల ఓర్చుకొను నీకంతా చెల్లింతునని చెప్పగా అయ్యా కొంచెం టైం ఇవ్వండి అని పాదాల మీద పడ్డాడు. 27 వచ్చిన ఆ దాసుని యజమానుడు కనికరపడి, ఆ మాట మీద మనసు పెట్టండి, కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు కొంత టైం ఇవ్వడం కాదు మొత్తం రద్దు చేసేసాడు, క్షమించేశాడు. ఇక్కడ కూడా ఇంత పెద్ద అప్పు, వాస్తవానికి భార్య పిల్లల్ని ఆస్తుల్ని అమ్ముకొని కట్టాల్సిన అప్పు పాదాల మీద పడి క్షమించండి అంటే క్షమించేశాడు. బాగుంది. తర్వాత ప్యాసేజ్ ఎట్లా మాట్లాడతాడంటే, అయితే అదాసుడు బయటికి వెళ్ళి, వీడు క్షమించబడ్డవాడు బయటికి వెళ్ళి తనకు 100 ధ్యానారాలు అచ్చి ఉన్న తన తోడిదాసుల్లో ఒకరిని చూసి వాడిని గొంతు పట్టుకొని నువ్వు అచ్చి ఉన్నది చెల్లించుమా నేను. ఇతను వెళ్ళి వేరేవాడు ఇతనికి అప్పు ఇవ్వాల్సి వస్తే, బాకీ కట్టాల్సి వస్తే, ఇప్పుడు మెడపట్టుకొని గల్లా పట్టుకొని అడుగుతా ఉన్నాడు, కట్టు అన్నాడు. అలాగే ఆ వ్యక్తి దగ్గర అప్పున్నవాడు, అందుకు వాడిని తోడి దాసుడు 29 సాగిలు పడి నా ఎడలు ఓర్చుకొనుము నీకు చెల్లించదనని వాడిని వేడుకొనను గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వాడికి వాడి చెరసాలను వేయించారు, జైల్లో పెట్టించాడు. కాగా వాడిని తోడి దాసుడు జరిగినది చూసి మిక్కులు దుఃఖపడవచ్చు, జరిగినదంతా తన యజమానికి వివరంగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డదాసుడా, నువ్వు నన్ను వేడుకుంటావు గనక నీ అప్పంతా క్షమించితిని, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండను కదా అని వాడితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చినదంతా చెల్లించే వరకు బాధపరచువానికి వాని అప్పగించాను. కృపేమైపోయింది, కృపేమైపోయింది, లేదు, నో మోర్ గ్రేస్, నో మోర్ మెర్సీ. అందుకే నేను ఇందుకు ఈ రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ క్రైస్తవ సాహిత్యంలో ఈ మధ్య, గతంలో లేవులేండి, ఈ మధ్య కృప మీద పాటలు చాలా ఎక్కువ రాశారు. కృప 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 బాగా సాగదీస్తున్నారు. ఎందుకు? బాగుంది, ఏమైనా చేసేయచ్చు, దేవుని క్షమించమని అడిగేయచ్చు, ఆయన ఇట్టే క్షమించేస్తాడు. ఏమైనా చేసేయచ్చు, ఏమనుకోడు, అసలుకి ఆయనకి ఏమి అనిపించదు, క్షమించేస్తాడు. బికాస్ గాడ్ ఈజ్ మెర్సిఫుల్. దాంతోపాటు గాడ్ ఈజ్ రైచియస్, గాడ్ ఈజ్ జడ్జ్, గాడ్ ఈజ్ హోలీ. ఆ విషయాన్ని మర్చిపోతే ఎట్లా? అందుకే వెంటనే ఆ విషయం ప్రస్తరిస్తున్నాడు ఆయన. అవును, ఆయన కనకర సంపన్నుడు, ఆయన క్షమించేవాడు. అయా నయలో ఓర్చుకో అనగానే క్షమించేశాడు. మరి మనం ఏం చేయాలి? అలాగే మిగతా వాళ్ళు క్షమించాలి కదా, మనం కూడా మిగతా వాళ్ళు అలాగే క్షమించాలి కదా. మన మిగతా దేవుడు మనల్ని క్షమించాలి, మనం మాత్రం ఎవరిని క్షమించము? దేవుడు మన అప్పును క్షమించేయాలి, మనం మాత్రం ఎవరి అప్పును క్షమించము? దేవుడు మన పట్ల మహా కనికరం చూపించాలి, మనం మాత్రం మిగతా వారి పట్ల కనికరం చూపించము. కుదరదు. ఒకవేళ నేను అలా చేయలేనే అని అంటే, దేవుడు అంటున్నాడు నేను కూడా అలా చేయలేను, నేను కూడా నీ పట్ల ఓర్చుకోలేను, నేను కూడా నీ పట్ల నిన్ను క్షమించలేను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు మరి ఆయన, అన్నట్టుగా మాట్లాడుతున్నాడు మరి ఆయన. కావున ప్రభునంద పిల్లరా, కృప కొత్త నిబంధన గ్రంథంలో దేవుని క్యారెక్టర్ గా కనబడుతూ ఆ క్యారెక్టర్ మనలో ఉండాలి అని కోరుతున్నాడు ఆయన, మనలో ఉండాలి అని కోరుతున్నాడు ఆయన. మత్తయి సువార్త తొమ్మిదవ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివితే, 13వ వచనాన్ని చదివితే యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అయితే నేను పాపులను పిలవచ్చి తిని గాని నీతి మంత్రులను పిలవరాలేదు, గనక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరును అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి. ఏం కోరుతున్నాడట? కనికరాన్ని కోరుతున్నాడు, బలి కోరటం లేదు. వాస్తవానికి సందర్భం ఏంటి? 9వ అధ్యాయం సందర్భం ఏంటంటే పై వచనాలు ఇలా రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు ఈ 9వ వచనం ఈ సుంకపు మెట్టు వద్ద కూర్చున్న మత్తయి, ఎవరు? టాక్స్ కలెక్టర్. యూదులకి వీళ్ళు రోమా ప్రభుత్వానికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి సుంకర్లు అంటే చాలా అసహ్యం. వాళ్ళు రోమా ప్రభుత్వానికి డబ్బులు ముట్టగడుతున్నారు అన్నంత కోపం వాళ్ళకి, వాళ్ళు పాపులుగా ఇంచారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ మత్తయిని పిలిచాడు రా అన్నాడు, నన్ను వెంబడించు అన్నాడు. మత్తయి ఆ వ్యాపారాన్ని పక్కన పెట్టి సేదరికొచ్చాడు. అప్పుడు దాకా డబ్బులు బాగా వసూలు చేసే మత్తయి 10వ వచనంలో భోజనం పెడుతున్నాడు, విందు చేస్తున్నాడు. అప్పుడు దాకా మనుషుల దగ్గర లాక్కున్నవాడు ఇప్పుడు మనుషులకు పెడుతున్నాడు. మనుషులకు పెడుతూ ఎవరెవరిని పిలిచాడట? సుంకరులు, పాపులు, వాళ్ళందరినీ పిలిచాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ విందుకి వెళ్ళాడు, వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఈ పరిశైలకి శాస్త్రులకి చాలా కోపం వచ్చింది, ఇదేంటి పాపులతో సుంకరులతో ఏసయ్య సహవాసం చేస్తున్నాడు అనిపించింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు 13వ వచనం మాట్లాడుతున్నాడు, నేను పాపులను పిలవచ్చి తిని గాని నీతిమంతులను పిలవలేదు, నేను కనికరాన్ని కోరుతున్నాను గాని బలిని కోరను. ఈ రెండు క్యారెక్టర్లో ఏది ముందొస్తుంది అంటే కనికరం. దేవుడు తీర్పు తీరుస్తాడు కాని ముందు అవకాశం ఇస్తాడు, ముందు క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. కేవలం క్షమిస్తాడు, ఎన్నిసార్లు అయినా క్షమిస్తాడు. నో రాంగ్ అండర్స్టాండింగ్, రాంగ్ అండర్స్టాండింగ్. ఎన్నిసార్లు అయినా క్షమిస్తాడు, ఏమైనా చేయొచ్చు తప్పు. దేవుడు శిక్షిస్తాడు, అది కూడా సరైనది కాదు, ఒకరినే శిక్షించడు. మనం ఈ సందర్భాన్ని చాలా సందేశాల్లో చూస్తాం. యోనాథ అంటాడు, పో నినివే పట్టణస్తులకు చెప్పు 40 దినాల్లో నినివే పట్టణం లేపేస్తానని చెప్పు చెప్పేది, ఆయనేదో దానికి దుర్గతి కలుగుతుంది అన్నవాడు. చెప్పడం ఎందుకు, చేసేయచ్చుగా. ఎందుకు చెప్పాడు అంటే ఆయన 40 దినాలు అవకాశం ఇస్తున్నాడు మార్చుకోవడానికి, దిద్దుకోవడానికి. ఆశ్చర్యం, రాజు మొదలుకొని నినివే పట్టణస్తులందరూ పాదాలు దగ్గరికి వచ్చారు. దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయలేదు, ఆ పట్టణాన్ని నాశనం చేయలేదు. కాబట్టి కనికరాన్ని కోరుతున్నాడు ముందు, బలిని కాదు, బలిని కాదు. అది దేవుని క్యారెక్టర్ గా బైబిల్లో కనబడతా ఉండగా మనం బ్యాలెన్స్డ్ గా ఉండటం చాలా అవసరం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇలా అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని నుంచి మనం చదివితే, వాస్తవానికి 3వ వచనం అంటాడు చివరి మాట, స్వభావ సిద్ధంగా దైవోకృతకు పాత్రమై ఉన్నాము. మన బతుకు, మన పాత జీవితం, మన గత జీవితం, మన రోత జీవితం ఎట్లా ఉందంటే ఉగ్రతకు పాత్రలుగా ఉన్నాము. అయితే 4వ వచనం, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారము ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చూపిన ఆ మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మన చంపాలి, మనల్ని బ్రతికించాడు. ఎట్లా బ్రతికించాడు? యేసయ్యని చంపాడు, యేసయ్యని శిక్ష విధించాడు. దాన్ని కృపచేత మీరు రక్షించబడ్డారు, కృపచేత మీరు రక్షించబడ్డారు. కాబట్టి ముందు కృప కనబడుతుంది, కృపను నిర్లక్ష్యం చేస్తే శిక్ష కనబడుతుంది, శిక్ష కనబడుతుంది. కాబట్టి కృప అన్న మాట దగ్గర, గాడ్ ఈజ్ మెర్సిఫుల్ అన్న మాట దగ్గర, అవును అవును, ముందుగా ఆయన కనికరమే చూపిస్తున్నాడు బలికోరటంలా. ముందుగా ఆయన క్షమాపణ ఇవ్వడానికే సిద్ధపడుతున్నాడు, ఓర్చుకుంటున్నాడు, సహిస్తున్నాడు, సహిస్తున్నాడు. కొత్త వారి విషయంలోనూ నూతన విశ్వాసుల విషయంలో దేవుడు ఎంతగానో కనికరం చూపిస్తున్నాడు, పాపి పట్ల ఎంతగానో కనికరం చూపిస్తున్నాడు. మన రక్షణ విషయంలో కూడా ఈ మాటలే కనబడుతున్నాయి. రక్షణను ఎలా అర్థం చేసుకోవాలి? కృపచేత రక్షణ, కృపచేత రక్షణ. ఎలా రక్షించబడ్డావు? వాస్తవానికి నరకానికి పోవాలి కదా, దేవుడు కనికరం చూపించాడు కాబట్టి రక్షించబడ్డాం. మనం నరకానికి వెళ్లాల్సిన వాళ్ళమే, అయినా దేవుడు తన విశేష కనికరం చొప్పున దాన్ని ఎలా అంటాడు? మొదటి పేతృ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును కాక, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచిన వలన జీవముతో ఒక నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడభారనే స్వాస్థ్య మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున, విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేశాను. కాబట్టి కనికరం ద్వారా రక్షించబడ్డాం. దాని ఎఫెసీయులకు 2వ అధ్యాయంలో కూడా చూసాం. ఈరోజు ఇది ఎలా ఉంటది అంటే ఎన్ని పాపాలైనా చేసేయచ్చా? ఎన్ని తప్పులు చేసి దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా క్షమించండి, క్షమించేస్తాడా? అది ఎక్స్ట్రీమ్. వాస్తవానికి పాపి, ఎంత ఘోర పాపి అయినా ఆయన క్షమిస్తాడు. కానీ క్షమాపణ పొంది రక్షణ పొందిన వారు మరలా ఘోర పాపాల్లో పడడానికి వీలు లేదు, రహస్య జీవితాన్ని జీవించడానికి వీలు లేదు, బుద్ధిపూర్వకమైన పాపాలు చేయడానికి వీలు లేదు, ఇక అలాంటి పాపాలకు బలి లేదు అనేశాడు, తీర్పు తప్పదు అనేశాడు. హెబ్రీ పత్రిక పదవ అధ్యాయము 26. మనము సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపములకు బలియక ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులు దహింపబో తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. కాబట్టి బుద్ధిపూర్వకమైన పాపాలను పడ్డానికి వీల్లేదు. అక్కడ మనం అబ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిందే. పాపం చేయము, అవును పాపం చేయకుండా ఉండగాలి, పాపం చేయకుండా ఉండగాలి, అయినా సరే పాపంలో పడ్డాము, ఇంకేం చేద్దాం, నరకానికి పోదావా? లేదు, కనికర సంతానుడు, విడిచిపెడదాం, ఒప్పుకుందాం, అసహించుకుందాం, మరలా ఆ పాపంలో పడకుండా ఉందాం. దాన్ని హెబ్రీ గ్రంథకర్తలా రాస్తాడు. హెబ్రీ పత్రిక నాలుగవ అధ్యాయం 16. మరి గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాశ్రయం వద్దకు చేరుదును. ఆయన మన వంటి వాడు అయ్యాడు కాబట్టి భూమి మీద శోధన ఎలా ఉంటుందో. 15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయాలను మనవనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయనకు తెలుసు మన పరిస్థితి, ఆయన మనకి సహాయం చేస్తాడు. ఆ మెర్సీ సీట్ ని మనం సమీపిద్దాం, అడుగుదాం, పాదాలు పట్టుకుందాం, క్షమాపణ అడుగుద్దాం, కడుక్కుందాం, లిగ్దాం, మరలా అందులో ఉండొద్దు అని హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు. నేను ముగిస్తున్నాను. దేవుని క్యారెక్టర్ లో కృప ఉంది, కనికరం ఉంది, క్షమాపణ ఉంది. ఆ క్యారెక్టర్ ని పాత నిబంధన భక్తుల జీవితంలోనూ ఇస్రాయేల్ జీవితంలో చూస్తున్నాం. ఆ క్యారెక్టర్ ని యేసుక్రీస్తు ప్రభు రావడంలో చూస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభు బోధల్లో చూస్తున్నాం. దేవుడు ఎలా క్షమిస్తాడు, ఎంత ఘోర పాపినైనా ఎలా క్షమిస్తాడో మనం చూస్తున్నాం. అయితే ఫైనల్ గా మన నుంచి దేవుడు ఏం కోరుతా ఉన్నాడు, ఈ మెర్సిఫుల్ గాడ్ ఈ క్యారెక్టర్ దగ్గర, మెస్సి అన్న క్యారెక్టర్ దగ్గర మన నుంచి దేవుడు ఏం కోరుతున్నాడు. కీలకమైన విషయాలండి ఇవి, మనకి అప్లికేషన్స్ గా రాసుకోవాలి. ఈ మన నుంచి దేవుడు ఏం కోరుతున్నాడు అన్న మాట దగ్గర చదువుదాం, కొన్ని మాటలు చదువుదాం. లూకాసు వార్త ఆరో అధ్యాయము 36 వచనాన్ని చదివితే, కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడే ఉన్నట్లు మీరును కనికరం గలవారే ఉండుడి అన్నాడు. ఈ క్యారెక్టర్ నువ్వు వాడుకోవడం కోసం కాదు, ఈ క్యారెక్టర్ నువ్వు మిగతా వాళ్ళకు చూపించడం కోసం, నేర్చుకోవడం కోసం, అలవర్చుకోవడం కోసం, వంట పట్టించుకోవడం కోసం. ఒక భార్య భర్తలతో మాట్లాడుతా ఉన్నాను, చిన్న డిస్టర్బెన్స్ ఫ్యామిలీ గ్యాప్ వచ్చింది. నేను ఆ సిస్టర్తో మాట్లాడుతున్నాను, అమ్మా నీ భర్త నిజంగా తప్పు చేశాడా, తప్పు చేస్తే ఎస్ఎఫ్జేలో నేను పనిష్మెంట్ యాక్షన్ తీసుకుంటాను, నాకు చెప్పు, నువ్వు ఊరకునే కాపుగించుకోవు కదా, నువ్వు నిర్ధారించుకునే ఈ పని చేస్తుంటావు కదా, నువ్వు నాకు చెప్పు, అతని మీద యాక్షన్ తీసుకుంటాను అన్నాను. లేదన్నా, తప్పు నాకేం కనిపించలేదు కానీ తప్పు జరుగుతున్నట్టుగా అనిపించింది అని అంది. నేనన్నా, ఎంతకాలమైంది పెళ్ళి అయ్యి? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు ఎప్పుడైనా తప్పు చేశాడా? లేదన్నా, 10 సంవత్సరాలు ఎప్పుడు తప్పు చేయలేదు, ఇప్పుడు తప్పు చేసినట్టు కనపడలేదు, కానీ నువ్వు నిందేసి దూరం అయిపోయావు. ఈవెన్ తప్పు చేసినా సరే నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి క్షమించాలి. తప్పు చేయకుండానే నువ్వు క్షమించలేని పరిస్థితిలో ఉంటే నువ్వు సాతానికి అవకాశం ఇస్తున్నావమ్మా, కొంచెం ఆలోచించుకో అని చెప్పాను. దేవునికి స్తోత్రం, ఆ కుటుంబం చక్కగా సెట్ అయ్యారు, నేనేమంటానంటే మనం శత్రువునే క్షమించాలి, శత్రువునే ప్రేమించాలి. అది మనకు ఇవ్వబడ్డ ప్రమాణాలు, ఉన్నత ప్రమాణాలు. మనం కుటుంబ సభ్యుల్నే క్షమించలేక, మన సహోదరులనే క్షమించలేక, మనం చిన్న చిన్న విషయాల దగ్గరే మనసు నొచ్చుకోలేక, నిన్న నా భార్య అంటుంది, వీళ్ళిద్దరికి ఎందుకో పడతా లేదని అంటుంది. ఏమి అసలు ఆ ముఖం అంటే ఈ ముఖానికి నచ్చట్లా, ఆ ముఖం అంటే ఈ ముఖానికి నచ్చట్లా. ఓ కంప్లైంట్ మీ కంప్లైంట్. ఆయన కనికరం కలిగిన వాడు, మనం కనికరం చూపించాలి. చాచి చెంప మీద కొడితే రెండో చెంప చూపించాలి. అది మనం ఉన్న ఉన్నత ప్రమాణాలు, అది మన ప్రమాణాలు. మనమేమో కారాలు, మిరియాలు, కత్తులు, కటారాలు, అది మనకు తగింది కాదు. మీ తండ్రి కనికరం గలవాడే ఉన్నాడు, మీరు కనికరం గలవారే ఉండాలి. అది వాక్యం మనతో మాట్లాడుతున్నమాట. మత్తయి సువార్త ఐదవ అధ్యాయము ఏడవ వచనం చదివితే ఆయన ఎలా అన్నాడు, ధన్యతల కోసం మాట్లాడుతున్నాడు, పరలోక రాజ్య నియమాలు మాట్లాడుతున్నాడు. కనికరం గలవారు ధన్యులు, కనికరం గలవారు ధన్యులు. బీ మెర్సిఫుల్, బ్లెస్డ్ ఆర్ దోస్ మెర్సిఫుల్. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. దేవుడు ఏమై ఉన్నాడు, మనం అలాగే ఉండాలి. మన పట్ల దేవుడు ఎలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, మనం మన పట్ల తప్పిదాలు చేసిన వారి పట్ల అలాగే ఉండాలి. యాకోబు పత్రిక 2:13 2:13 చదివితే వాక్యం ఇలా అంటుంది, కనికరం చూపిన వాడు కనికరం లేని తీర్పు పొందును. అబ్బా, కనికరం చూపిన వాడు కనికరం లేని తీర్పు పొందును. కనికరం తీర్పుని మించి అతిశయించును. మెర్సీ ట్రయాంప్స్ ఓవర్ జడ్జ్మెంట్. రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఏం చేస్తావు? అవకాశం ఇస్తావా, చంపేస్తావా? ఏదైనా చేయొచ్చు, కానీ చంపేస్తే ఇంకేం లేదు. అవకాశం ఇస్తే ఎంత హుందాగా ఉంటుందో. కనికరం ఎప్పుడూ గెలుస్తుంది. కనికరం తీర్పును మించి అతిశయపడును. కనికరం లేదా నువ్వు అలాంటి తీర్పు పొందుతావు అని మాట్లాడుతున్నాడు. యూదాపత్రిక ఇరవై రెండవ వచనం చదివితే వాక్యం మనతో మాట్లాడుతుంది. యూదాపత్రిక 22:23 సందేహపడి వారి మీద కనికరం చూపుడి, అగ్నిలోనిచి లాగినట్లు కొందని రక్షించుడి, శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం నొప్పు కొనక దాన్ని అసహించుకొనుచు భయంతో కొందరిని కనికరించుడి. అబ్బా, మనం కనికరం కలిగి ఉండాలి. ఎలా అంటాను, మనం పక్కవాడు కడుపు కాలుతా ఉంటే, మన దగ్గర వేస్ట్ అయిపోతా ఉంటే, పడేనైనా పడేస్తారు గాని పెట్టను అంటే ఏమనుకోవాలి? నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి? పక్క వాళ్ళ అవసరాలు నాకేం పట్టవు, పక్క వాళ్ళు కడుపు కాలుతున్న నాకు అనవసరం, పక్క వాళ్ళు నశించిపోతున్న నాకు అనవసరం. నేను పరలోకం పోతా. కనికరం లేనివాడు పరలోకం ఎట్లా పోతాడు? ఆయన కనికరం కలిగినోడు కదా. ప్రేమ లేనివాడు పరలోకం ఎట్లా పోతాడు? పరలోకం ప్రేమ గల పట్టణం కదా. కాబట్టి ప్రిలారా, మనం భూమి మీద దేవుని గుణలక్షణాలు ఏమై ఉన్నావో ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తాం. ఎందుకు ప్రాక్టీస్ చేయాలి? రేపు ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నావా? ఆయన కనికర సంపన్నుడు, నీలో కనికరం లేకుండా ఆయన దగ్గర నువ్వు ఎట్లా వెళ్తావు? ఆయన ప్రేమ కలిగినోడు, నీలో ప్రేమ లేకుండా ఆయన దగ్గరికి ఎలా వెళ్తావు? ఆయన నీతిమంతుడు, నీలో నీతి లేకుండా ఆయన దగ్గరికి ఎలా వెళ్ళుంటావు? కాదు, దేవుని క్యారెక్టర్ స్టడీ చేస్తున్న మనం, దీని ద్వారా నాలో ఆ క్యారెక్టర్ ఉండాలి. మీ పరలోకపు తండ్రి కనికరం గలవాడు, మీరు కనికరం కలిగిన వారుగా ఉండండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, మీరు పరిపూర్ణుగా ఉండండి. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, తన సహోదరిని ప్రేమించిన వాడు దేవుణ్ణి చూడలేడు. ఆ క్యారెక్టర్ ఎందుకు మాట్లాడుతున్నాడంటే, బికాస్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్ కైండ్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. అది కానీ మదరాజ్యంలో మాట్లాడతాడు, మన స్వరూపం చొప్పున మన పోలికలు, మన స్వరూపం మందు మన పోలుకు చొప్పున నరులను చేయదము. దేవుడి ఇమేజ్ మనకిచ్చాడు, దేవుని క్యారెక్టర్ మనకిచ్చాడు, దేవుని రూలింగ్ మనకిచ్చాడు, దేవుని అథారిటీ మనకిచ్చాడు, దేవుని పట్టణంలో స్థానం మనకిస్తున్నాడు. దేవుడితో మనం ఎల్లకాలం ఉండబోతా ఉన్నాం. ఆ దైవ స్వభావం లేకుండా ఎట్లా ఇంత మనం ఉంటాం? ఆ దైవ గుణలక్షణాలు మనం అలంకరించుకోకుండా ఎలా మనం ఆయనతో ఉంటాం? కాబట్టి పిల్లరా, మన పట్ల ఎవరైనా తప్పు చేస్తే, మనం ప్రభు పట్ల తప్పు చేశాం కదా, ఆయన మనం క్షమించాడు కదా, అలాగే మనం క్షమించేవారిగా ఉండాలి. అదే కృప. ప్రభు ఎలాగైతే అందరికీ ఉపకారిగా ఉండి సహాయం చేస్తున్నాడో పేదల పట్ల, అవసరాలు ఉన్న వారి పట్ల, శ్రమంలో ఉన్న వారి పట్ల, అట్లాగే పాపంలో ఉన్న వారి పట్ల, నశించిపోతున్న వారి పట్ల మనం కూడా కనికరం చూపించేవారిగా ఉండాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా ఆ కనికరంతో ప్రార్థన చేయాలి, కనికరించి ప్రార్థన చేయాలి. ఏదో ప్రార్థన చేస్తున్నావు అని కాకుండా నిజంగా హృదయాలు ద్రవిస్తే, హృదయాలు కరిగితే మన ప్రార్థన పై పెదాలకు పరిమితం కాదు. ప్రే ఫర్ అదర్స్ విత్ ఎ మెర్సిఫుల్ హార్ట్. మెర్సిఫుల్ హార్ట్, వాళ్ళు నశించిపోకూడదు, వాళ్ళు రక్షించబడాలి అన్న గొప్ప ప్రేమతో మనం ప్రార్థన చేయాలి. ప్రేమ కలిగిన వారి ప్రార్థన, కనికరం కలిగిన వారి ప్రార్థన, కనికరం కలిగిన వారి పరిచర్యకు, కనికరం లేని వారి పరిచర్యకు చాలా తేడా ఉంటుంది. డ్రగ్ అడిక్ట్స్ మధ్య పనిచేయాలి, ఎయిడ్స్ పేషెంట్స్ మధ్య పనిచేయాలి, రెడ్ లైట్ ఏరియాలో ఉన్న వారి మధ్య పనిచేయాలి, ఎక్కడో తిండి తిప్పలు లేకుండా కొండ జాతి ప్రజల మధ్య పనిచేయాలి, అనాగరికుల మధ్య పనిచేయాలి, అడవి జాతుల వారి మధ్య పనిచేయాలి, ఎట్లా పనిచేస్తారు? బికాస్ దే హావ్ మెర్సిఫుల్ హార్ట్. ఆ కనికర హృదయం వాళ్ళకుంది, కనికర హృదయం వాళ్ళకుంది. ఒకసారి మన హృదయం కనికరం కలిగిన హృదయమేనా, లేకపోతే కోపతాపాలతో మండిపోతూ రగిలిపోతా ఉన్నావా, క్షమించలేని వారిగా ఉన్నావా? పరీక్ష చేసుకుందాం. ప్రభు తన కనికరాన్ని మనకు అనుగ్రహించిన దాకా. ఆమేన్.